వాడు అబ్జర్వ్ చేసి ఉంటాడు, నేను టైంకి రావటం లేదు చెప్పిన టైంకి కదా. మరి రాకపోతే ఏం చేశారు అన్నది నాకు కావాలి. ఏం చేశారు? డీప్ బ్రీదింగ్. నెక్స్ట్ డిస్కస్ చేసుకున్నాడు. పనికొస్తున్నాను.
అందులో ఫస్ట్ పారా చదివి డిగ్రీ, సెకండ్ పారా డిగ్రీ, అట్లా చేశాను. అదేంటంటే టోటల్గా మీ లెక్చర్ మాకు సేఫ్ లాగా సమయం
దీనికి. మీరు చదివిన పుస్తకాల్లో కానీ మీరు చేసిన సంఘటనలో కానీ ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? చదివిన మహాపురుషుల చరిత్రలో కానీ జీవితాల్లో కానీ నిన్న మీరు ప్రాక్టీస్ చేశారే, కడగటం తుడవటం, అది కరెక్టే. దట్ ఈస్ హౌ యూ షుడ్ స్టార్ట్ యువర్ లైఫ్. అవకాశాలు రావు, అవకాశం వస్తే మేము చేస్తూ ఉంటాం. తమాషా ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండరు. లైఫ్లో ఎప్పుడూ జరిగేది అదే. మొట్టమొదటి గందరగోళం ఏంటంటే అవకాశం ఇస్తే మీరు అనుకుంటారు మీకు అవకాశం ఇస్తే మేము ఏదైతే తీసేయగలమని, కానీ నిజంగా అవకాశం ఇస్తే ఏం చేయాలో తెలియదు. మేము చాలా కష్టపడి వంట చేస్తాం, ఏదైనా వంటిట్లోకి ఎంత వంట చేస్తారో చూస్తాను. అంతేగా అనుకోకూడదు. అంచేత మొట్టమొదట ఇవాళ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బీ ప్రిపేర్డ్. దేనికైనా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అవసరం వచ్చినప్పుడు మేము చేస్తాం, ముందు ప్రిపేర్ అయి ఉండాలి. కానీ మీరు నిన్న చేసిన దానికి ఫిజికల్గా మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలో మేము ఇలాగే చేసి గొప్పవాళ్ళు అయ్యాం. వంటిళ్ళు కడిగి, బాత్రూమ్స్ కడిగి మేము గొప్పవాళ్ళు అయ్యాం. ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు అయినా? మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు అది. అంచేత అక్కడి నుంచి మొదలెట్టాలి. స్టార్ట్ ఫ్రమ్ లెటర్ ఏ, మొట్టమొదటి నుంచి మీరు మొదలెట్టాలి. మీరు ఎక్కడున్నారో అక్కడ నీట్గా ఉండాలి, ఎరేజ్డ్గా ఉండాలి. అంటే ఇప్పుడు అవి ఉన్నాయనుకో పుస్తకాలు అలాగా అది చూస్తూ మీరు అలా ఉండకూడదు. అంటే ఇప్పుడు లేచి వెళ్ళి పెట్టేయకండి. అంటే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి సర్దకండి అని చెప్పాను. ఇక్కడ సరే ఇది మీ ఇల్లే, ఇది ఇక్కడ సర్దండి పర్వాలేదు. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో నీట్గా లేదు, మీ ఇంట్లో అరేంజ్మెంట్ లేదు, అసలు మాట్లాడద్దు అక్కడ. అర్థమైంది కదా? కానీ మీదు, మీ గది, మీ వస్తువులు ఇవి మాత్రము చాలా పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉండాలి. రెండేవేంటి, బీ ప్రిపేర్డ్. ఏదైనా ఒక అవకాశం మీకు కావాలి అనుకుంటే ఆ అవకాశానికి కావాల్సినటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకోవాలి. టీచర్ అవ్వాలి అనుకుంటే టీచింగ్ మొదలెట్టి కదా, ఇంజనీర్ అవ్వాలి. ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు ఇంజనీరింగ్గా, వాట్ ఈజ్ ఇంజనీరింగ్ అనేది ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అది. కానీ మేము అదంతా చేస్తాం, కానీ నా భర్తలో అమ్మ తీయాలి, నా పక్క అమ్మ వేయాలి, నా ఆహారం అమ్మ పెట్టాలి, కుదరదు. మీరు ఎదగాలంటే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలి తప్ప మీరు ఇంట్లో వాళ్ళకి చేత చేయించుకోకూడదు. అది చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. తర్వాత దానికి నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు గ్రో, యూ స్టార్ట్ హెల్పింగ్ ఇన్ ది ఫ్యామిలీ, నాట్ అవుట్ సైడ్ ది ఫ్యామిలీ. మేము సొసైటీకి ఇప్పుడు చాలా చోట్ల విక్రయిస్తున్నారు కదా, సోషల్ సర్వీస్ చేస్తామని చేస్తారు. ఇంట్లో వాళ్ళలో వద్దు, ఇంటికి చేయండి ముందు. పిల్లలు మీరు ఇంటి దగ్గర నేర్చుకోండి, చేయదలుచుకునే హెల్ప్ ఏంటో ఇంట్లో వాళ్ళకి చేయండి. బయట వాళ్ళకి ఎందుకు చేయటం? ఇంట్లో వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పరండి, చెప్పరు. వాళ్ళు థ్యాంక్స్ చెప్తారన్నా నువ్వు చేస్తున్నావు, నువ్వు గొప్పవాడవ్వాలని చేస్తున్నావా? అందుకే చెప్పాను, ఇంకోళ్ళ గురించి మీరు ఆలోచించకండి. మీ ఇంట్లో మీరు మొత్తం బాధ్యతల్ని తీసేసుకోగలగాలి. చివరికి ఎలాంటి పరిస్థితి రావాలి అంటే మీరు ఎక్కడికైనా ఓ 2 గంటలకు బయటకు వెళ్తే విలువలు ఆడుకోవాలి వాళ్ళు. ఇంకెలాగా మా వాళ్ళు లేకపోతే ఇంక ఫినిష్. అంటే ఏం చేయాలి? ఇతర ఇంట్లో వాళ్ళందరినీ మీ పారాసైట్స్గా మార్చేయాలి. మీరు లేకపోతే పని జరగదు. అది రిచ్నెస్కి ఫస్ట్ మెట్టు, విశాలత్వానికి. మనం ఇంత చిన్న మానసిక స్థితిని, నేను నాకు మాత్రమే, నా బట్టలే, ఇంకోటి చేయలేదు, ఇంకోటి ఉతకలేదు, ఇంకోటి పెట్టలేదు, మున్సిపాలిటీ వాళ్ళు రాలేదు కనుక క్లీన్గా ఉండదు, పని మనిషి రాలేదు కనుక అంట్లుతాం. కానీ తమాషా ఏంటంటే ఇవంతా మానేస్తేనే తిండి మానం. నిజంగా అంతవరకు వచ్చాక తిండి కూడా మానేసాం అనుకో, దెన్ ఇట్స్ ఓకే. మీరు ఐడియల్ పీపుల్ అనమాట. మనోవాక్కాయ కర్మణ మీరు చెప్పింది మాత్రమే చేస్తున్నారు. ఆ లాజిక్ ర్యాషనల్ అర్థమవుతుంది కదా. అంచేత అది నేర్చుకోవాలి. మీరు ఇక్కడి నుంచి ఇంకా మీకు ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. టు బికమ్ రిచ్ ఈజ్ దిస్. ఏంటి దిస్? గాంధీ గారి ఆశ్రమానికి యోగ విద్య నేర్చుకోవటానికి వెళ్ళాడు. యోగ విద్య నేర్చుకోవటానికి వెళ్తే ఆయన యోగ విద్య ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు చూడు ఆశ్రమంలో ఏం జరుగుతుందో కాస్త అన్నాడు. సరే ఆప చెట్టుకు వెళ్ళైనా పడు తోడుకోవటానికి కోసుకొచ్చాడు 4 అక్షింతలు. ఇంత పొడుగుతుంది ఎందుకు? దాన్ని నాలుగు భాగాలు చేస్తే నలుగురికి ఇవ్వచ్చు కదా. అంటే అక్కడ రుచిన సూచనగా నువ్వు తీసినటువంటి వేప రెమ్మ కొమ్మ నువ్వు ఒక్కడికి తోకోవడానికి ఉపయోగించావు. నువ్వేం చేసావు, నువ్వు కాకుండా దాన్ని ఇంకా నాలుగు భాగాలు చేసావు. అంటే ఎంతమందికి ఉపయోగపడ్డావు? అదే రిచ్నెస్ అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ పాయింట్. రెండవది, ఏ నీళ్లు ఉపయోగించుకున్నాడు? జస్ట్ రెండు బకెట్లు నీళ్లు ఉపయోగించుకున్నాడు మనం కడుక్కోవటానికి. మళ్ళీ చాలా మంది ట్యాప్ ఆన్ వదులుతాం, బ్రష్ చేసుకుంటూ ఉంటాం, ట్యాప్ కారిపోతూ ఉంటుంది. హౌ కెన్ యూ బి రిచ్? రిచ్ అంటే అర్థం ఏంటి? ముందు వేస్ట్ చేయకుండా ఉండాలి కదా. ఒక చిన్న మందు రాయాలి, ఫర్రమని పేజీ చింపుతాం, ఇంత చేస్తే దాని మీద మందు పేరు రాసుకుంటాం. యూ కెనాట్ బికమ్ రిచ్. ఇంత కాగితం ముక్కకి అవసరమైంది, ఇంత పెద్ద కాగితం ముక్క చింపేవనుకో నువ్వు, అప్పుడు ఏంటైనట్టు? యూ కెనాట్ బికమ్ రిచ్. అసలు మీకు రిచ్ అనేటటువంటి మీ యాక్షన్స్లోనే కనిపించడం లేదు. చెప్తాను కదా చిన్న చిన్న పాయింట్స్, ఇవి నేర్చుకోండి మీరు ఇక్కడ. మిగతా ఏమనుకుంటారు, మిగతా ఏమనుకుంటున్నారో మీకు అనవసరం. ఎప్పుడు కూడా రిచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ ఉంటారు. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఎక్కువ ఉంటారు. మళ్ళీ పూర్ పీపుల్ కూడా చాలా తక్కువ ఉంటారు. రియల్లీ పూర్ చాలా తక్కువ ఉంటారు. తిండికి కూడా గతి లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆన్ యావరేజ్? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళు చాలా ఎక్కువ. వీళ్ళు ఇటు పూర్గా ఉండలేరు, అటు రిచ్గా ఉండలేరు. ఈ మధ్య ఇరుక్కుపోతూ ఉంటారు వీళ్ళు. అర్థమైంది కదా? ఎక్కడ తప్పు చేస్తున్నారు మీరు? ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు మరి డిసైడ్ తీసుకోగలిగావా? డిసిషన్ అని నేను చెప్పింది, నేను నేను చెప్పింది నీకు గుర్తుంది కదా. చెప్పను అది నువ్వు ఇమీడియట్గా తీసుకెళ్ళకపోయిన వాడు రిచ్ ఎలా అవుతాడు? ఇక్కడ వేస్ట్ అవుతుంది, జారుతోంది, ఈ విధంగా మనకి కలవటం లేదు. అలాంటప్పుడు నిర్మాణమాటంగా బ్లైంట్గా నో ఇట్ కాంట్ బి డన్ అని స్టాప్ చేయాలి. నువ్వు నిర్మాణపడ్డావు అనుకో, యు ఆర్ అన్ఫిట్ టు బికమ్ రిచ్. అర్థమవుతుంది కదా? అలానే కనిపించిన వాళ్ళని నువ్వు తిట్టడం మొదలెట్టే అనుకో, నువ్వు అప్పుడు అన్ఫిట్టే. నీకు కనిపిస్తున్నటువంటి వేస్ట్, నువ్వు కంట్రోల్ చేయగలిగేటటువంటి వేస్ట్ని ఇమీడియట్గా కంట్రోల్ చేసుకో. అందుకే నేనేం చెప్పాను, సమాజ సేవ అనేది మానేయండి. మన ఇంట్లో ట్యాప్ లీక్ అవుతుంటే బాగు చేయండి, కానీ బయట ట్యాప్ లీక్ అవుతుంటే మీరేమీ బాగు చేయక్కర్లేదాన్ని. ఆవిడ కర్మ వాడిది, అది మీ ట్యాప్ కాదు కదా. వద్దు, మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ నువ్వు బాగుపడు, అదే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? లాజిక్ రాసినే అంచేత ఎక్కడున్నావు అక్కడ మళ్ళీ అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్లాస్ రూమ్లో ఉన్నాం, మీరు ఆ క్లాస్లో చదువుతున్నారు, ఆ ఇయరంతా ఆ క్లాస్ రూమ్ మీ బాధ్యతే. అక్కడి వరకు మీదే, నెక్స్ట్ ఇయర్ మేము హయ్యర్ క్లాస్కి వెళ్తాం, ఆ క్లాస్ రూమ్ మీది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ గదిలో ఉన్నారు, ఈ గది మీది. అందుకే రాస్తాడు కదా అక్కడ వాడు రైల్వేలో, ఈ సామాను మీదని. అవును, అది నిజమే అనుకుని సామాన్ ఎత్తుకుపోతున్నాడు. పాప వాళ్ళ తప్పు రైల్వే వాళ్ళని, వాడు ఎందుకు అలా రాస్తాడో రాత్రి సామాన్ మీదని. మరి మీద వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నీకు నిజంగా చదవటం వస్తే ఎవరో దిక్కుని పోవాలి. కొంతమంది అది చేస్తున్నారు, కానీ అక్కడ ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏంటంటే నువ్వు ఉపయోగించుకుంటున్నంత వరకు అది మీది. నువ్వు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో అంత జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి వస్తువుని. అర్థమవుతుంది కదా? ఈ స్మాల్ స్టెప్స్ నీవి రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేయండి బాగా. ఏమిటి స్మాల్ స్టెప్స్? ఇల్లు చాలా నీట్గా ఉండాలి. నేను చూస్తాను, మా చెల్లెలో మా తమ్ముడు పాడు చేస్తాడు. ఏం చేయాలి అప్పుడు? తమ్ముళ్ళో చెల్లెల్లో నాలుగు ఉతికేయాలి. యూ కెనాట్ బికమ్ రిచ్. నవించాలి. నువ్వు చూస్తూ ఉంటావు, వాళ్ళు పాటు చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద సొల్యూషన్? రెండు సొల్యూషన్స్ ఉన్నాయి. త్రోడ మానేయచ్చు, వాళ్ళని చిత కొట్టేసి నేను తుడిచాను కదా అదా, మరి మన అమ్మ వాళ్ళు ఎన్నిసార్లు తుడిచారో మనం ఎన్నిసార్లు పాట చేసాం అని మళ్ళీ మన దొరకెక్కదు. రెండు మూడు సార్లు తుడిస్తే నీకు తెలుస్తుంది అప్పుడు ఆ గంధం ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో. అది ప్రాక్టీస్ చేయండి మీరు. ఇక్కడ అది కావాల్సింది ఏంటంటే ఒక ల్యాబొరేటరీ అనుకోండి. ఆ ల్యాబొరేటరీలో మనం రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ చేస్తాం. చేశాక ఆ ల్యాబొరేటరీ నాదేనాం కదా. ఆ ల్యాబొరేటరీలో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఇది, అర్థమవుతుంది కదా. అంచేత ఈ విధంగా మీరు గుర్తు చేసుకుని స్టెప్ వైజ్, మొట్టమొదటి స్టెప్ ఇంటిని చాలా నీట్గా ఉంచాలి. పండుగ వచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళ వేయించడం, అది వేయించడం, అది చేస్తాం ఎందుకు? ఇట్ గివ్స్ ది అపీరెన్స్ ఆఫ్ రిచ్. పెళ్ళిళ్ళు చేస్తాం, మనం నీట్గా ఉంచుకుంటాం ఎందుకు? ఇట్ గివ్స్ ది అపీరెన్స్ ఆఫ్ రిచ్. అంచేత ఆ రిచ్నెస్ కావాల్సినటువంటి పరిస్థితులు ఎలా వస్తాయంటే బై కీపింగ్ క్లీన్. కానీ మరి పిల్లలు తమ్ముళ్ళు వాళ్ళు బాధేశారు, పాడు చేశారు, అప్పుడు ఏం చేయాలి అని నాకు అది నాకు ఇప్పుడు అర్థం కావటం లేదు. పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. వాట్ షుడ్ యూ డూ? తుడిచాం, ఏం చేద్దాం? మళ్ళీ ఇమీడియట్గా తుడిచేయటమే, తక్షణమే, మళ్ళీ ఎప్పుడో అని కాదు. మీరు ఎప్పుడో అలా అని పరీక్షకు వెళ్ళాలి, మాస్టర్ తులమని చెప్పారు అంచేత పరీక్ష వెళ్ళడం అంటే అంచేత ఇవి పనులు ఎగ్గొట్టడానికి ఉపయోగించుకోకూడదు. మీరు పనులక ఎక్కువ చేయటానికి ఉపయోగించుకోవాలి. అంచేత నువ్వు ఏం చేస్తావు అంటే, గురువు గారు రాశారు కదా ఆయన గాంధీ గారి ఆశ్రమంలో ఏం చేశారో అది మళ్ళీ చదువుకోండి. చదువుకుని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన. యూ బికేమ్ సో గ్రేట్. చేత అవి చిన్న చిన్న పనులను మాత్రం అనుకోకండి. అవి అచ్చేత ఇంటి బాధ్యతలు మొత్తం మీరు తీసేసుకోగలిగితే బీయింగ్ బికమింగ్ రిచ్ బికమింగ్ రెస్పాన్సిబుల్. బాధ్యత వహించటమే రిచ్నెస్. ఎవరు బాధ్యత వహిస్తాడో వాడిని పిలుస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళలో వాటిలో మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది వాయించేస్తారు మనుషులు, వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. వాడిని పని చేయమని ఎవరు చెప్పలేదు. ఇట్ ఈస్ హిస్ నేచర్. మీరు అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేయండి లైఫ్లో. ఇఫ్ దే కంటిన్యూ దట్ నేచర్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. కంటిన్యూ చేయరు. ఎందుకంటే మనలాంటి బడుద్ధాలు కొంతమంది ఉంటారు. పని బుద్ధంగా పెళ్లి వాళ్ళది, నువ్వెందుకు కూడా తిరుగుతున్నావు పిచ్చివాళ్ళగా. వాడికి రిచ్ అయ్యే ఉన్న ఒక అవకాశం మీరు పోగొట్టేస్తారు. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళే చెప్తారు, బయట వాళ్ళ సంగతి అక్కర్లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యు ఆర్ యూనీక్. ఈ ఐడియా ఉండి ఈ విధమైనటువంటి అప్రోచ్లో నేను ఎదగాలి అనుకునేవాళ్ళు ప్రపంచంలో ఎవడూ ఉండడు. ప్రపంచంలో అందరూ నాకు రోగంగా ఉంది, నాకు బాధగా ఉంది, నన్ను ఎవడు ప్రేమించటం లేదు, నన్ను ఎవడు చూడటం లేదు, భగవంతుడు అనుగ్రహం నాణ్యత లేదు, ఈ జాడ్యం ఉన్నవాళ్ళే తప్ప. ఎందుకు అలా ఉంది, నేను ఎందుకు మారలేను, ఎందుకు మారలేను అనుకునేవాడు గ్యారంటీగా మారిపోతాడు. మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే ఎవరిని అడుక్కోదు, గురువు గారిని కూడా అడుక్కోవద్దు. నేనేం చేస్తా, నువ్వు చేస్తే చేయి, లేకపోతే ఎందుకు చేయో చూస్తా. మరి చాలా చోట్ల ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వస్తారు, పేపర్ వాల్యుయేట్ చేసిస్తాం, మా చెవులు కొట్టుకుంటారు వాళ్ళు లిటరల్గా. ఏమయ్యా నేను రాశాను కదా, మార్కులు ఎందుకు అయ్యో, ప్లీజ్ ప్లీజ్ లాస్ట్ స్టెప్ ఏంటి సార్, నన్ను పరీక్ష రాయకపోతే మా అమ్మాళ్ళు ఫీజు కట్టరు, నేనేం చదువుకోలేదు, దయచేసి పాస్ చేయండి అని కొంతమంది రాస్తారు. ఇప్పుడు ఇంతకీ ఎవరికి మార్కులు వేయమంటావు? దయతో వచ్చేది మీ చేతిలో ఏం లేదుగా, ఇచ్చేవాడు ఇచ్చేవాడు మూడు వాడు మూడు బట్టి వస్తుంది. కానీ బాగా చదివావు, టు ది పాయింట్ ఆన్సర్ రాసావు, మార్కులు వేయలేదు, కోర్టులో కేసు పెట్టచ్చు. చర్చ అయినట్టు వాడు మార్కులు వేయాల్సి వస్తుంది, నాతో వాడు ఉద్యోగం పోతుంది. ఏంటి తేడా రెండింటిలో? రిచ్నెస్కి పూరికి ఉన్న తేడా. పూరు వాడు ఎప్పుడు అడుక్కుంటూ ఉంటాడు, రిచ్ వాళ్ళు అడుక్కోడు. ఈ డిమాండ్స్ తమాషా అయింది. అందుకే అడుక్కునే వాడికి ఏమయ్యాం, రాజుగారి దగ్గరికి మీ దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏమి, రాజుకి ఎందుకు పాపం వాడు ఎందుకు అదంతా. కానీ వాడికి ఉత్తి చేతుల్లో ఎవడు వెళ్ళాడు, మామూలు కూడా తీసుకెళ్ళి, మామూలుగా ఒక అరటిపండు రెండు అరటిపండు తీసుకెళ్ళాలనుకో, రాజుగారి దగ్గరికి వెళ్తే గెల తీసుకెళ్తావు. గెల తీసుకెళ్ళినా ఏమో బాగుండదేమో, ఎందుకైనా మంచిది రెండు గెలు తీసుకెళ్దాం. ఎందుకని? బికాజ్ హీ ఈజ్ రిచ్.
లాజిక్ అర్థమవుతుంది కదా.
అంచేత ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. అది మీరు యాక్టింగ్ కాదు, కానీ ముందే యాక్ట్ చేస్తూ ఉంటే ఆ మానసిక స్థితి వచ్చేస్తుంది. యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ కోపం రావటం లేదు. అప్పుడు ఏం చేస్తాడు? పళ్ళు బిగించేసుకుని కళ్ళు పెద్దవి చేసేసి హా అని ఆరుస్తూ ఉన్నాడు అనుకో, వాడికి లోపల కోపం ఉన్నా లేకపోయినా బయటికి కోపం ఉన్నటువంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి కదా. అది చేసుకోమంటున్నాను. రిచ్నెస్కి మీరు చేయాల్సినంత, ఇట్ ఈస్ సో సింపుల్ యాజ్ దట్. అంచేత చేతల్లో వాటిల్లో రిచ్నెస్ ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇది. కానీ ఇది కనిపించడానికి రిచ్నెస్ అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టావు అనుకో, నువ్వు ఖచ్చితంగా రిచ్ కాలేవు. మళ్ళీ అక్కడ కామన్ సెన్స్ ఉండాలి. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టాలి. చిల్లర ఉంచేసుకొని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అంటారు తప్ప రిచ్ మ్యాన్ అండు చిల్లర ఉంచేసుకోండి చిల్లర తే అంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళని. ఇంచేత చిల్లర ఉంచేసుకోవటం అడుక్కునే వాళ్ళ లక్షణం. వాడు ఉంచేసుకోమన్నాక ఉంచేసుకున్నాడు అనుకో, వీడు వీడు ఖచ్చితంగా ఏ బేరరో ఉంటాడు, ఏ హోటల్ బేరర్లోనూ ఉద్యోగం చేసి ఉంటాడు, ఆ బేరర్ టిప్ తీసుకునే అలవాటు ఉండి ఉంటుంది. అంచేత అది తీసుకో, నువ్వు ఇవ్వాల్సినంత ఇవి కానీ నాకు లేనిది ఎంత ఎందుకు ఇస్తావు. అర్థమవుతుంది ఆ మానసిక స్థితి. ఇట్ ఈస్ ఎ మెంటల్ స్టేట్. బాహ్య జగత్తులో మీరు ఏం చేస్తున్నారో అనేది లేదు. అంచేత నేను చెప్పాను కదా, పాకిస్తాన్ నుంచి కట్టుబట్టలతో వచ్చినటువంటి వాళ్ళందరూ మళ్ళా కోటీశ్వర్లు అయిపోయారు, బికాజ్ దేవర్ మల్టీమిలియనర్స్. ఇంచేత ఆ మానసిక స్థితి ఉంది వాళ్ళకి. బాంబేలో అప్పుడు 2 అణాలు ఎంతో టీ, 5 గురు కలిసి టీ తాగేవారు. ఒక టీ తెప్పించుకునేవారు, వాళ్ళ 5 గురు కలిసి ఒక టీ తాగేవారు. అలాగే కొన్ని రోజులు గడిచేవి ఒక్కొక్కసారి. అందులో ఒకళ్ళు బాంబేలో వాళ్ళే, ఇద్దరు వాళ్ళిద్దరూ మంగళ షాప్లో పనిచేస్తూ ఉండేవారు. ఒకడు బాంబేలోనే ఉన్నాడు, ఇంకొళ్ళు గుజరాత్ నుంచి, ఇంకొళ్ళు నాకు ఐడియా లేదు. కానీ వాళ్ళ పేరు చెప్తే మాత్రం మీకు ఐడియా వచ్చేస్తుంది. వాడు శంకర్ జయకిషన్ పేరు విన్నారు కదా. వాళ్ళు మంగళ షాప్లో పనిచేసుకుంటూ ఉండేవారు పనికుర్రాళ్ళలాగా. రాజ్ కపూర్ ఎందుకో వచ్చాడు హైదరాబాద్కి. వచ్చినప్పుడు హెయిర్ కటింగ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ చూశాడు ఆ పని వాళ్ళది. దే కెన్ బికమ్ రిచ్, అలా వెళ్ళిపోయాడు. హస్రత్ జైపూరిను శైలేంద్ర అని పాటలు రాసేవాళ్ళు. ఒకడు పాకిస్తాన్ నుంచి వచ్చాడు, రెండోడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు గుర్తులేదు. జైపూరి అంటున్నాడు కనుక జైపూర్ అనుకుందాం, తెలియదు అది. సరే వాడు, సరే ఇతను మొత్తం ఎంతమంది? 5 గురు. ఈ 5 గురు 2 అణాలు ఇవ్వటం, రైట్ రాయల్గా హోటల్కి వెళ్ళిపోవటం, టీ కప్పు తెప్పించుకోవటం, 5 గురు 5 గుక్కలు తాగటం, పడుకోవటం. కానీ రిచ్నెస్ పెయిడ్, దే హ్యావ్ బికమ్ వరల్డ్ ఫేమస్ కదా. ఆ రిచ్నెస్ అన్నది వాళ్ళ యాక్షన్లో పట్టుకోవచ్చు, కానీ యాక్షన్ ఉన్నంత మాత్రాన ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయా? యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఒక్కొక్క అడుగు మీరు వేసుకుంటూ వెళ్ళాలి తప్ప. మాస్టర్ చెప్పేశారు కదా, అయితే మేము ఇవాళ తుడిచేసాం మాస్టర్, ఇవాళ మీ నుంచి మేము కోటీశ్వరం అయిపోతామా? అయిపోతారు. కానీ ఫస్ట్ స్టెప్, 3000 కిలోమీటర్లు నడవాలనుకోండి, మొదటి అడుగు వేసినట్టు. 10 అడుగులు వేసాక ఆపేశారు మీరు, ఆగిపోతారు. కానీ పర్వాలేదు, 10 అడుగులైనా ముందుంటారు కదా. చేత ఈ 3 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇన్కల్కేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్ డీప్ బ్రీదింగ్. ఇది అలవాటు అయిపోవాలి మీకు. మీ శ్వాస ఎంత లోతుగా ఉంటుందో ముందు ఫిజికల్ ఆరోగ్యం అంత బాగుంటుంది. ఫిజికల్గానే కాకుండా రిచ్నెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈసారి ఎప్పుడైనా నిజమైన రిచ్నెస్, వాడిని చంపేసి వీడిని చంపేసి వచ్చే రిచ్నెస్లు కాదు, బియ్యంలో రాళ్ళు కలిపేసి అలా వచ్చినటువంటి రిచ్నెస్ వదిలేసి, అది వేస్ట్, అదే ఎక్కువ రోజులు ఉండదు. అంచేతే 5 ఏళ్ళకి ఎలక్ట్ అవుతారు, 100 రోజులు అయిపోయేసరి కల్లా అది సినిమాను శతదినోత్సవం చేసుకోవడం మానేశారు పొలిటిక. ఇంచేత అదే పెద్ద క్రెడిట్.
ఇచ్చారంటే యు ఆర్ నాట్ రిచ్, నీకు డెప్త్ లేదు. మరి గాంధీ, ఇందిరా, మన నెహ్రూ వాళ్ళు అసలు నామినేషన్ పడేసి ఊరుకునేవారు వాళ్ళు. థంపింగ్ మెజారిటీ, వాడు ఉన్నాడంటే ఇంక వాడే, ఇంక వాడు ఓడిపోవటం అంటూ ఉండాలి. ఇచ్చారంటే డీప్ బ్రీదింగ్. కానీ డీప్ బ్రీదింగ్ చేసి వచ్చేస్తుందా రిచ్నెస్? రాదు. నాలెడ్జ్ కావాలి, విపరీతమైనటువంటి నాలెడ్జ్ కావాలి. మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, టీచర్ అవ్వాలా, ట్రై టు బికమ్ ద బెస్ట్ టీచర్ వేర్ యు ఆర్. ఇంజనీరింగ్ బెస్ట్ స్టూడెంట్, బిజినెస్ బెస్ట్ బిజినెస్, అలా స్టార్ట్ చేసుకోవాలి. అది నువ్వు ఎక్కడున్నావో అక్కడ బెస్ట్గా ఉంటే చాలు. అంచేత సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాను, ఎక్వైర్ నాలెడ్జ్ ఫస్ట్, డీప్ బ్రీదింగ్ రెండేంటి, ఎక్వైర్ నాలెడ్జ్. జ్ఞానము లేకుండా నువ్వు అభివృద్ధి చెందలేవు. మరి ఎక్వైర్ నాలెడ్జ్ ఇన్ వాట్ ఫీల్డ్? మీరే ఎన్నుకున్నటువంటి ఫీల్డే. మీరు ఏ క్షేత్రంలో ఉన్నారో, మీ ఏరియా ఏంటో, బట్టల షాప్ పెట్టా అంటే బట్టల గురించి నాలెడ్జ్ ఉండాలి, ఇంకోటి ఏదో పెడితే దాని గురించి నాలెడ్జ్ ఉండాలి, మొత్తం డీటెయిల్స్. అసలు మీ ఫీల్డ్లో సూపర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ పూర్ ఇన్ ద బిగినింగ్. చాలా తక్కువ మంది పుట్టుకతోనే రిచ్గా పుడతారు. మెజారిటీ ఆఫ్ ది మల్టీ మిలియనీర్స్ ర్యాక్స్ టు రిచెస్ స్టోరీయే. ఏమీ ఉండదు, అక్కడి నుంచి పెరిగి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఆ సస్టెయిన్డ్, వింటానికి బాగానే ఉంటుంది ఇదంతా, చేయటానికి కష్టం అవుతుంది. మీరు డీప్ బ్రీదింగ్ చేయండి మర్చిపోకుండా, ఇప్పుడు మళ్ళీ మర్చిపోయారుగా. వింటూ డీప్ బ్రీదింగ్ చేసుకోవచ్చు కదా, ఊపిరి ఆవిడ పీల్చుకోతున్నాడు లోతుగా. ఇది మేము ఇక్కడ అన్నప్పుడే తప్ప అది లాభం లేదు. అది అది ప్రాక్టీస్ కోసం. అది ఇప్పుడు ఏబిసిడి ఎక్స్వైజెడ్ సిఏటి క్యాట్ ఆర్ఏటి ర్యాట్ చదివారు, మీరు క్లాస్ అయిపోగానే మర్చిపోయారు, ఇంక ఇంగ్లీష్ మీకు జన్మలో రాదు. అలాగే డీప్ బ్రీదింగ్ అని నేను చెప్తున్నది ఈజ్ ఎ 24-hour ప్రాబ్లం. యువర్ బ్రీదింగ్ మస్ట్ చేంజ్. మీ ఊపిరి పీల్చే విధానం మారిపోతే మీ జీవితాలు మారిపోతాయి. అది యోగ విద్య యొక్క ఫ్యాంటాస్టిక్ కంక్లూజన్. ఖచ్చితంగా మారుతుంది, ప్రపంచంలో ఎవడు కూడా ఆపలేడు దాన్ని. అంచేతే మన లక్ష్మీదేవి విగ్రహం రెండు వైపులా ఏముంటుంది చూశారు ఎప్పుడైనా? లక్ష్మీదేవి విగ్రహం సాధారణంగా ఏముంటాయి, విగ్రహం ఇలా లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది, ఇటు ఏనుగుంటుంది, ఇటు ఏనుగుంటుంది. ఏనుక సింబల్ ఏంటి అంటే డీప్ బ్రీదింగ్. ఇంచేత డీప్ బ్రీదింగ్ రాకుండా మీరు రిచ్ అవుతారా? అవ్వలేరు. మీరు చేసుకోండి, అది చేసుకుంటే చూసుకుంటే వస్తుంది మీకు రిజల్ట్. మీరు ఈ ఇక్కడ ఉన్న 2-3 రోజుల్లో అదొక్కటి మీరు బాగా అలవాటు చేసేసుకుని ఇంటికి వెళ్ళినా కూడా డీప్ బ్రీదింగే ఉండాలి. మరి డీప్ బ్రీదింగ్ ఉన్నాక ఎన్నాళ్ళల్లో రిచ్ అవుతాం మాస్టర్, ఎన్నాళ్ళల్లో నువ్వు నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తావో అన్నాళ్ళల్లో. డీప్ బ్రీదింగ్ గివ్స్ యూ ద ఫౌండేషన్ బియ్యం అన్నమాట. డీప్ బ్రీదింగ్, బియ్యం బియ్యంలా తినలేం కదా, మళ్ళీ దాన్ని వండుకోవాలి. వండుకోవాలంటే నాలెడ్జ్ కావాలి ఎలా వండాలో. వచ్చును అనుకుంటారు చాలామంది, రాదు, ఆ పదును రాదు చాలామందికి. అది నాలెడ్జ్తో వస్తుంది, ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అంచేత ఏ ఫీల్డ్లో మీరు డెవలప్ కాదలుచుకున్నారో ఏదో ఒక సింగిల్ ఐడియల్ ఇవాళ మీరు డిస్కస్ చేసుకోండి. బిజినెస్ మ్యాన్ రాక్ఫెల్లర్ ఉన్నాడు, బిర్లా ఉన్నాడు, ఇంకా ఆదిత్య బిర్లా ఇప్పుడున్నాడు, టాటా అంబానీ, ఇంకా ముందు మీ ఐడియాలు ఎవరు, మీ గోల్ ఏంటని దాన్ని బట్టి తెలుస్తుంది. అంచేత ఫస్ట్ ఈ నాలెడ్జ్ ఎక్వైర్ చేయటంలో మీకు ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి ఒక ఐడియల్ వ్యక్తి పేరు రాసుకోండి. హాజీ మస్తాన్ పేరు రాసుకోకండి, రాసుకుంటే మీరు స్మగ్లర్ అవ్వండి, నేనేం కాదన్ను. అంత లెవెల్లో అవ్వాలి మళ్ళీ మీరు, అర్థమైంది కదా? అవి మనకొద్దు ఎందుకు ఆ గొడవలంతా. అంచేత ఒక నీట్గా కరెక్ట్గా జీవించి గొప్ప ప్లేస్కి వెళ్ళినటువంటి వ్యక్తులు, మీకు నచ్చినటువంటి వ్యక్తులు, ముందు వాడి పేరు రాయండి. పేర్లు రాసుకోండి, దాచుకున్న తర్వాత వాడు ఎలా గొప్పవాడయ్యాడు? తను పట్టుకోండి. ద లైఫ్ ఈజ్ అవర్ మెసేజ్. వాళ్ళు ఎలా జీవించారో చూడండి తప్ప ఏం చేస్తున్నారో చూడకండి. వాళ్ళు ఎలా జీవిస్తారో చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ జీవిత విధానాలు మీరు గమనిస్తే. ఎస్పెషల్లీ దోజ్ హూ ఆర్ రిచ్. దానికి మీ ఐడియాలు ఏంటో రాసుకోవాలండి. హోంవర్క్ అర్థమైంది కదా. ఇంకా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? డీప్ బ్రీదింగ్. అది ఇప్పటి నుంచి మొదలెట్టండి. వింటూ మీరు శ్వాస పీల్చుకుంటున్నారు, పీల్చుకునేది ఏదో లోతుగా పీల్చుకోండి, పూర్తిగా వదలండి, తప్పుడు లేకుండా లోతుగా. ఇది మీకు అలవాటైపోయి మామూలుగా పీల్చడం మర్చిపోవాలి మీరు. ఆ స్థితి వస్తేనే మీరు ఎదుగుతారు, లేకపోతే ఏమీ రాదు. ఎన్నిసార్లు మీరు ప్రాణాయామం చేసినా ఏమీ లాభం లేదు. 280 వెనకాతల కొన్ని వందల మంది ఆలోచనలు కల్మినేట్ అవుతాయి. అది మీకు రహస్యం తెలిసినప్పుడు మీరు పిచ్చివాళ్ళలా మళ్ళీ కొత్తగా ఆలోచించడం ఎందుకు? మీరేం చేయాలి ఆ లాజిక్ పట్టుకుని? ఆ స్థితికి ఎదిగిన వాళ్ళని ముందో 100 మందిని పట్టుకోండి. మీరు వాళ్ళు ఎలా ఆ స్థితికి వెళ్ళారో చూస్తే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చెప్తూనే ఉంటారు. పాపం వాళ్ళు, మేము ఇలా అనుకున్నామండి, ఇలా చేసామండి. ఆ తప్పుల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ అర్థమైనా ఎందుకు చెప్తున్నాను? వాడు నాకు ఆదర్శం అనకూడదు. వాడు ఎందుకు ఆదర్శం అంటున్నావు? నువ్వు ఆ స్థితికి వెళ్ళాలనేటటువంటి కోరిక ఉంది కనుక. ఇంచేత ఎవరినైనా నువ్వు ఆదర్శంగా పెట్టుకున్నాక నీ లైఫ్ ఆ ప్యాటర్న్లో మౌల్డ్ కాలేదనుకో, వాడు నీకు ఆదర్శం కాదు. మీరు చాలాసార్లు చూడండి, 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టింగ్ టెక్నిక్స్ ఉండేటువంటి యాక్టర్స్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేరు. నార్త్ ఇండియాలో మాత్రము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టర్స్. దేవానంద్ పేరు విన్నారు ఎప్పుడైనా? ఇంకోడు రాజ్ కపూర్, ఇంకోడు దిలీప్ కుమార్. వాళ్ళు సినిమాకి వెళ్ళి బయటకు వస్తారు మనుషులు. వాళ్ళ నడకలో తేడా మీరు అబ్జర్వ్ చేయండి. దేవానంద్ సినిమా తీసి బయటకు వస్తున్నప్పుడు యూత్ ఎలా నడుస్తున్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు మామూలు సినిమాలు మరి నాకు ఇక్కడ అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఎవడో నాకు కనిపించలే. మిమ్మల్ని మామూలు చేయగలిగేటువంటి వాడు యాక్టింగ్ అంటే అది లేనిది ఉన్నట్టు చూపించగలగాలి. మరి అది లేదు ఇప్పుడు. లేకపోతే ఏంటి ఆ టైప్ ఆఫ్ క్రాప్ పెట్టుకుంటామని, వాడు వేసుకున్న డ్రెస్ వేసుకుంటామని ఉండేది కదా. అంటే ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను? ఎప్పుడైతే నువ్వు ఎదగాలనుకుంటున్నావో ఎవడో ఒకడిని మౌల్డ్ చేసుకుని మీరు ఎదగాలి. మీ అంతటి మీరు ఎదగలేరు, అసంభవం అది. అంచేత ఎవడనో ఒకళ్ళని మీరు ఆదర్శంగా పెట్టుకోవాలి. వాడు ఎవడైనా కావచ్చు, ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ మీరు ఆదర్శంగా వాళ్ళని పెట్టుకున్న తర్వాత మీ వేష భాషల దగ్గర నుంచి మారుతాయి, అవి ఆటోమేటిక్గా మారిపోతాయి. మీరు మార్చుకోకర్లే. మీరు కాస్త మంచి సినిమా ఏదైనా చూస్తే మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే అది లేవు ఇప్పుడు. అంతే, నేను చెప్పలేను. నేను మీకు అసలు ఆ సినిమా హాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ మాటలు కానీ ఆ చేతలు కానీ ఎంతలాగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. నడకతో సహా మారిపోయేది మనుషుల్ది. ఒక మళ్ళా 5 అడుగులు వెళ్ళేసరికి మామూలు అనుకో. కానీ మిమ్మల్ని ఐడియల్గా ఎందుకు ఎవరిని ఎన్నుకోమన్నాను? మీ నడక ఎలా ఉండాలి? వాళ్ళని అనుకరించాలి. అనుకరించారు, మీరు గ్రో అయిపోయారు, ఆ స్థితికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మీ టైం టేబుల్ ఎలా ఉంటుందో ఊహించి నాకు రాసి చూపించండి. ఆ స్థితిలో, ఇప్పుడు కాదు ఆ స్థితిలో, మరి మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మరి మాకు తెలియదు కదా మీరు ఎవరెవరితో సంబంధాలు పెట్టుకోవాలనుకుంటున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తే నాకు టైం లేదంటావా, ఉందంటావా, ఏమో మీ ఇష్టం. ఏమీ సిగ్గుపడకుండా ఇదేంటి ఇలా రాస్తున్నారని మీకు ఆ స్థితికి వెళ్ళాక హౌ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఏ డే. ఇంచేత హెడ్డింగ్ ఏంటంటాం దాన్ని, ఆదర్శము ఓ వ్యక్తిని పెట్టుకున్నాక కింద రాసుకోండి, టైం టేబుల్ ఆఫ్ ఏ డే. పొద్దున్న నిద్ర వచ్చిన దగ్గర నుంచి పడుకునే లోపల అసలు మీరు ఏం చేయబోతున్నారు రాయండి. అది దాంట్లో ఉండే అనేక సాధక బాధకాలు నేను తర్వాత డిస్కస్ చేస్తాను. అది మీకు ఎలా హెల్ప్ చేస్తుందో ఊహించటమే. మీరు అంతకంటే ఏం చేయక్కర్లే. మీరు ఒకళ్ళొకళ్ళకి చెప్పుకోకండి, అది మాత్రం మీది కంప్లీట్గా ప్రైవేట్. దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం మళ్ళా సాయంత్రం ఎప్పుడో క్లాస్ తీసుకున్నప్పుడు. అంతేత ఫస్ట్ ఇంకా ముందు డీప్ బ్రీదింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేశారు, మళ్ళీ మర్చిపోయినట్టున్నారుగా. చేస్తే సరే, నేను మర్చిపోయాను. అంచేత ఆ డీప్ బ్రీదింగ్, చాలా లోతుగా గాలి పీల్చడం, చాలా లోతుగా గాలి వదలటం, సింపుల్గా స్ట్రైట్గా. తర్వాత వెన్నుపూస స్ట్రైట్గా ఉండటం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నుపూస వంగకూడదు. తర్వాత మీ ఆదర్శం ఎవరు, హూ ఈజ్ యువర్ ఐడియల్. ఆ ఐడియల్ మీరు అయిపోయారనుకోండి, ఫర్ వన్ డే ఎందుకు ఆయనకు మూడ్ వచ్చేసింది అనుకో, మీ ఆదర్శమూర్తిది నా బదులు నువ్వు బతకవయ్యా అన్నాడు, ఎలాగా? మరి ఆయన పేరుకి చెడ్డ పేరు రాకూడదు కదా. మరి ఆయన చెడ్డ పేరు రాకూడదు కనుక మీ ఆదర్శం ఎలా బతుకుతాడో అలా బతకటానికి ట్రై చేయండి. టైం టేబుల్ వేసుకోండి. సెకండ్ స్టెప్ అర్థమైంది కదా. థర్డ్ స్టెప్, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వ్యవస్థని, ఆర్గనైజేషన్ ఏంటి, టైంని, మీ శ్రమని ఆర్గనైజ్ చేయండి. ఒకళ్ళు చీపురు పెట్టి తుడిచి కానీ మళ్ళీ ఇంకోళ్ళు చీపురు పెట్టి తుడవటం మొదలెట్టారనుకోండి, మాస్టర్ చీపురు పెట్టి తుడవమన్నారు కదా అని మీరు 10 మంది ఇకదినే 10 సార్లు తుడిచారనుకోండి, వీ కెన్ నెవర్ బికమ్ రిచ్. ఆర్గనైజేషన్, ఒకడు తుడిస్తే రెండోది ఇంకోళ్ళు చేయండి. అది చేయాలంటే ఏం కావాలి మీకు, ప్లానింగ్ కావాలి. ప్లానింగ్ కావాలంటే ఏం కావాలి, కోఆపరేషన్ కావాలి. కోఆపరేషన్ కావాలంటే ఏం కావాలి, ముందు బాధ్యతల్ని, ఎవరు ఏ బాధ్యతలను తీసుకోగలరో అది తీసుకోవాలి. అందరూ అన్ని పనులు బాగా చేయలేరు, ఎవరు ఏ పని చాలా బాగా చేయగలడో ఆ పని చేయండి. ఒకళ్ళకొకళ్ళకి ఏం చేస్తారు అప్పుడు, ఆ విధంగా కోఆపరేట్ చేస్తారు. అందుకే భర్తృహరి నీతి శతకం అనుకుంటా ఒక శ్లోకం ఉంది, దాని మీనింగ్ నాకు గుర్తుంది, శ్లోకం గుర్తులేదు కానీ మంత్రము కానటువంటి వాక్కు లేదు, వనమూలిక కానటువంటి గడ్డి లేదు. అంటే గడ్డి అంటే ఇన్ ద బ్రాడ్ సెన్స్, పనికి రానటువంటి వ్యక్తి లేడు. యోజక తత్ర దుర్లభ, కానీ వీళ్ళని ఉపయోగించుకునేవాడు ఉంటాడే, ఆ బడుద్దే దొరకడం అన్నాడు. ఉపయోగించుకోవడం జాతకాదు మనకి, ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో, అలా ఉపయోగించుకోగలిగే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోయారు. అంచేత మొట్టమొదటి మీరు ఏం నేర్చుకోవాలి, ఇతరులను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. థర్డ్ స్టెప్, ఫస్ట్ డీప్ బ్రీదింగ్, నెక్స్ట్ ఐడియల్, దాని తర్వాత ఐడియల్ మీరుగా మారితే మీరు ఎలాగ ఉంటారో అలాగే రాసుకోమన్నా కదా. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీ చుట్టుపక్కల కొన్ని 100,000 మంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. బ్లంట్గా చెప్తున్నాను నేను, మీరు చేసేసుకుంటే గొప్ప కాదు అది. To grow, you should learn how to utilize people. దీని కొరలరీ ఉంటుంది. కొరలరీ అంటే తెలుసా మీకు, ఇంకోళ్ళని ఉపయోగించుకోండి అంటున్నాను నేను. అనగానే దాంతోపాటు ఇంకోటి సహజంగానే ఇంకో మాట వస్తుంది, ఏంటది, మీరు కూడా ఇంకోళ్ళకు ఉపయోగపడాలి. అంతే తప్ప నేను ఇంకోళ్ళకు ఉపయోగపడను. అంచేత అది అండర్స్టూడ్ అది. అంచేత మీరు ఇతరులకి ఎంత ఉపయోగపడగలరు, ఇవి ట్రిక్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. డీప్ బ్రీదింగ్, ఐడియల్, మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ఎక్స్ప్లాయిట్ చేయండి. చాలాసార్లు నిన్న కూడా నేను చెప్పాను, నేను ఫ్యాక్టరీ ఉంటుంది, మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి, దాని చుట్టూ పురుగుడుసులు ఉంటాయి. ఫ్యాక్టరీ పూరిగుడుసులో ఉన్నటువంటి వాడికి ఇచ్చేస్తే 2వ రోజు ఫ్యాక్టరీ మూతపడుతుంది అనుకుంటారు వీళ్ళు. నిజంగా వెళ్ళి చేయమను, అంత ఈజీ ఏం కాదు అది మేనేజ్మెంట్ చేయటం. అంచేత పూరిగుడుసులైనా అక్కడ ఉండటానికి కారణం ఏంటి అంటే ఫ్యాక్టరీ ఉంది కనుక. ఫ్యాక్టరీ ఉండటానికి కారణం ఏంటి, ఆర్గనైజర్ ఉన్నాడు కనుక. అంచేత పిచ్చివాళ్ళు ఏం చేస్తారు, ఆర్గనైజర్ని నువ్వు చేయకు బాబు మేము చేస్తా ఉంటాడు. వాడు 1 నిమిషం మానేశాడు అనుకో, అస్సలు బుర్ర పనిచేయదు. వీళ్ళు ఏం చేస్తారు లేబరర్స్. అంచేత కొన్ని విషయాలు నమ్మకండి, యూ షుడ్ బికమ్ క్యాపిటలిస్ట్. మమ్మో మేము సోషలిస్ట్, అందరూ ఈక్వలే పిచ్చి, అందరూ ఈక్వల్ కాదు, కాలేదు, ఎవడి తెలివితేటలు వాడివి. అర్థమవుతున్నాయి కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీరు మిగతా వాళ్ళందరికంటే ముందుకు వెళ్ళాలి అంటే ఉపయోగించుకోవటం నేర్చుకోండి. కానీ ఎప్పుడు ఉపయోగపడుతూ, మనం రెండు రకాల పిచ్చి పని చేస్తాం. సర్వీస్ అనే పేరుతో ఎవరు పడితే వాళ్ళకి కాళ్ళ కింద అది వెట్ బ్లాంకెట్ అంటే డోర్ మ్యాట్ అంటాం. ఎవడైనా వచ్చి కాళ్ళు రాసేసుకుని వెళ్ళిపోవచ్చు, వాడి మట్టి అంతా మన నెత్తి మీద పోసి, మీ అబ్బో ఎంత మంచి వాళ్ళము, మేము ఎంత సేవ చేస్తామో, మీ అంత పరమ మూర్ఖులు ఎవడూ ఉండడు. ఇతరులను ముందు ఉపయోగించుకుంటూ, ఇతరులను ఎప్పుడు ఉపయోగించుకోగలవు నువ్వు, నువ్వు వాళ్ళకు ఉపయోగపడితే. ఇట్ ఈస్ ఎ ప్యూర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా అనుకోండి, అభ్యంతరం ఏం లే. కానీ ఇట్ హ్యాస్ గాట్ ఏ హై సైంటిఫిక్ ర్యాషనల్. ఎప్పుడు నువ్వు ఇంకొకడికి ఉపయోగపడుతూ ఉంటే ఎవడో ఒకడప్పుడు నీకు ఉపయోగపడతాడు. కానీ ఈ ఉపయోగపడటం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దానికంటే ముందు ఒకటి చెప్పాను నేను ఐడియా, ఉపయోగపడటం, ఉపయోగించుకోవటం మీ దిశ వైపు తీసుకెళ్తుందా, మీ ఐడియల్ వైపు మీరు రోజు వెళ్తున్నారా. ఈ నాలుగు స్టెప్స్ చాలా క్లియర్గా రాసుకోండి. నెంబర్ వన్ డీప్ బ్రీదింగ్, నెంబర్ టూ ఐడియల్. ఐడియల్లోనే ఏం చెప్పాను, నువ్వు ఆ స్టేట్కి వెళ్ళిపోతే ఓ 24 అవర్స్ ఎలా గడపదలుచుకుంటు, ఎలా ఉంటుందని ఊహిస్తున్నావు, అది అందులో భాగమే. తర్వాత ఏం చెప్పాను, ఎక్వైర్ నాలెడ్జ్, ఆ ఐడియలు అంత స్థితికి ఎలా వెళ్ళాడో దానికి కావలసినటువంటి జ్ఞానము, దానికి కావలసినటువంటి అనేక టిట్బిట్స్. 3 ఏళ్ళు కష్టపడి పిహెచ్డి థీసిస్లు అవి రాస్తారు, ఇంతింత కలెక్ట్ చేస్తారు, చివరికి అదేం పనికిరాదు. అంత ఎడిట్ చేస్తే కొన్ని పేజీలు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ అదంతా కలెక్ట్ చేయకపోతే ఇది రాయలేరు. అంచేత నువ్వు తెచ్చుకున్న ప్రతి జ్ఞానము నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కానీ కొన్ని టన్నుల టన్నుల జ్ఞానం నువ్వు సంపాదించుకుంటే నీకు ఉపయోగపడేది మహా అవుతే 1 గ్రాము 2 గ్రాములు. అది అతిశయోక్తిగా ఏం చెప్పటం లే నేను. టన్నులు ఉంటేనే జ్ఞానము నీకు ఉపయోగపడేది 2 గ్రాములు 3 గ్రాములు. అంచేత మన దగ్గర 2 గ్రాముల జ్ఞానమే ఉందనుకోండి, అది మన బాధ. మనకు ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే బిజినెస్ చేస్తాం మాస్టరు, ఏం బిజినెస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు, దానికి ఏం చేస్తారు, పక్కవాడు ఏది పెడితే అది పెట్టేస్తాడు. పైనీరింగ్ స్కిల్ కావాలి, దానికి నాలెడ్జ్ కావాలి. అర్థమైందా ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? ఆ నాలెడ్జ్ మీరు ఎలా ఉపయోగించుకుంటారు, ఎవరి దగ్గర ఉంది ఆ నాలెడ్జ్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి వాడు మాకు చెప్పలేదు, ఎందుకు చెప్తాడు వాడు, వాడు ఏం పిచ్చివాడా చెప్పడానికి మీకు. అంచేత వాడి చేత చెప్పించుకోవాలి, నువ్వు చెప్పించుకోవాలంటే నువ్వు వాడికి ఉపయోగపడాలి, అంతేగా. నువ్వు వాడికి ఉపయోగపడాలి అంటే నీ దగ్గర ఉన్నది ఏదో వాడికి ఉపయోగపడేటటువంటిది అయి ఉండాలి. నేను గాయత్రి మంత్రం చాలా బాగా ఉచ్చారణ చేస్తాను అని అడిగితే నన్ను ఏం చేయమంటావయ్యా, ఓ 10 పైసలు ఇచ్చేదా అంటాడు. వాడికి ఏం కావాలో, ఎదుట వాడికి ఏం కావాలో ఉపయోగపడటం అనేది, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అమ్మకు కానీ నాన్నకు కానీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ వేదాంతలక్కలే, ఏం ఏం కావాలంటే ఎలా ఉపయోగపడగలం, ఎలా వాళ్ళని ఉపయోగించుకోగలం. అంచేత మీరేం రాస్తారు ఇప్పుడు నాకు ఈ టాపిక్లో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు ఎలా ఉపయోగించుకోదలుచుకున్నారో నేను వాళ్ళకి చెప్పనులేండి. అంచేత మీరేం కంగారు పడక్కర్లే, ఎలా ఉపయోగించుకోదలుచుకున్నారు. ముందు ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంటికి వెళ్ళే కాదు, ఇక్కడ ఇక్కడ ఇదే ఉద్దేశ్యంతో అందరం కలిసి ఉన్నాం కనుక వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయండి. మీరు నేను వాడిన వర్డ్ గుర్తుందా నీకు, ఎక్స్ప్లాయిట్, పూర్తిగా వాళ్ళని పిండేసుకోండి. అది ముందు నేర్చుకోవాలి, లేకపోతే ఏం అదగరు. ఈ క్యారెక్టర్, ఈ మెంటాలిటీ ఎడ్యుకేషన్ సిస్టంలో పోయింది. మరి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో టీచర్స్, టీచర్స్కి నేను ఎప్పుడో ట్రై చేస్తూ ఉంటాను, కానీ చెప్తున్నట్టు తెలియకూడదు. ఇక్కడైతే చెప్పడానికి వచ్చాను కనుక చెప్తున్నా, కానీ రెగ్యులర్ క్లాస్లో ఇదంతా చెప్పానంటే ముందు వీడికి పిచ్చెత్తింది అంటారు కదా. అంచేత ఇలా చెప్పకూడదు, అప్పుడు ఇంకోలా చెప్పాలి. కానీ ఇక్కడ అదే ఉద్దేశంతో మనం ఏకత్రిత అయ్యాం కనుక ఏం రాస్తారు, ముందు ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయాలి మీరు, ముందు నన్ను ఎక్స్ప్లాయిట్ చేయాలి మీరు, అంతేగా. మరి మరి న్యాచురల్లీ నేను మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తా, మరి అంతే కదా. మరి పరస్పరం భావయంత చూద్దాం ఆవిడు ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఏ రిచ్ మ్యాన్ ఆల్వేస్ ఎక్స్ప్లాయిట్ ద పూర్ మ్యాన్, అది ఎప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పూర్ మ్యాన్కి బాధ అదే. అంచేత ఆ ఎక్స్ప్లాయిటేషన్ యాంగిల్ బాగా ఎక్స్ప్లాయిట్ చేయండి. ఇక్కడ ఉన్న రోజుల్లో ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారో మీరు ప్లాన్ వేసి చేయండి, నాకు చూపించండి. ఏం పర్వాలేదు, నేనేం అనుకోను. కానీ యూ షుడ్ ఎక్స్ప్లాయిట్. మీకు అసలు ఇది ఎలాగో అలా మాస్టర్ గారిని బోల్తా కొట్టించాలి. విసిగిపోయి ఆయన అలిసిపోయి బాబోయ్ ఇంకా నేను చెప్పలేను అనిపించాలి. నా దగ్గర చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి తప్పించుకోవటానికి, అది వేరే విషయం. కానీ నన్ను ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో చూస్తే మీరు నాకు ఎలా ఉపయోగపడతారో మీరు చెప్పాలి నాకు, లేకపోతే నేను ఎందుకు ఒప్పుకుంటాను? న్యాచురల్ సింపుల్ కదా. ఎక్కడ ఈ గురువుల దగ్గర నుంచి, ప్రతి గురువు ఒకటే, సిద్ధి సాయి దగ్గర నుంచి, సత్యసాయి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గర నుంచి, లోప్ సంగ్రంప దగ్గర నుంచి, మేడం బ్లావెట్స్కి దగ్గర నుంచి, వాళ్ళ గురువుల యొక్క గురు 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 పరంపర అంతా చెప్పేది ఏంటంటే, బడుద్దాయిలరా, మీరు నన్ను ఎక్స్ప్లాయిట్ చేసుకోలేకపోతున్నారు, మేము ఏదో మీకు ఇద్దామని వచ్చాం, అది తప్ప మీరు మిగతా అంతా అడుగుతున్నారు. అంచేత ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలో చూసుకోండి. ఎక్స్ప్లాయిట్ చేయాలంటే వాళ్ళకు ఉపయోగపడాలి. అంచేత ప్రతి గురువు చరిత్ర ఏంటంటే, లార్డ్ దై విల్ బి డన్ అంటాడు క్రైస్టే. గురువుగారు ఏమంటారు, నాకంటూ ఏం లేదు, మా గురువుగారిని నన్ను ఎక్స్ప్లాయిట్ చేయనిచ్చానన్నాడు. అంతే కదా, గురువుగారు చెప్పింది చేశానంటే అర్థం ఏంటి? ఇంకో భాషలో ఆయన గురువు ఆయన్ని ఎక్స్ప్లాయిట్ చేశాడు, ఈయన ఏం చేశాడు, ఆయన్ని ఎక్స్ప్లాయిట్ చేశాడు. అంచేత ఈ ఎక్స్ప్లాయిటేషన్ పాయింట్ అర్థమైంది కదా. ఇది మీరు నాకు సాయంత్రం రాసి రెడీగా ఉంచండి, మీరు ఎలా ఉపయోగపడదలుచుకున్నారు. ఇక్కడ ఇక్కడ మాత్రమే ముందు, అందులో కొన్ని పాజిటివ్ స్టెప్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ స్టెప్స్ ఉంటాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ అడగటం, ఎక్స్ప్లాయిట్ చేయటం, ఇవి డేంజరస్ సిచ్యువేషన్స్. ఇంచేటంటే మీరు ఎక్స్ప్లాయిటేషన్కి ఓపెన్గా ఉన్నారు అనగానే ఎవడైనా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తాడు, మరి అది చేయకూడదు. దాని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? ఎవడికి పడితే వాడికి ఉపయోగపడకూడదు. ఎవడికి ఉపయోగపడాలో వాడికి మాత్రమే ఉపయోగపడాలి. మేము చాలా సేవ చేస్తున్నాం అని సేవ చేయించుకునే వాళ్ళకి చేసుకుందాం అనుకోండి, నువ్వు ఎందుకు పనికిరావు? కుటుంబాలలో చాలా చోట్ల కుటుంబాలు ఎత్తిళ్ళు పోవటానికి కారణం ఏంటంటే, నువ్వు చేసేటటువంటి సర్వీస్ కానీ, నువ్వు చేస్తున్నటువంటి హెల్ప్ కానీ పనికిరాని వాళ్ళకి చేస్తున్నావు. పనికొచ్చే వాళ్ళకి హెల్ప్ చేయండి, పనికిరాని వాళ్ళకి ఎందుకు? ఇది మనసులో పెట్టుకుని, ఇది ఎందుకు చెప్పానో తెలుసా కదా, ఎక్స్ప్లాయిట్ యువర్ టీచర్, బీ ఎక్స్ప్లాయిటెడ్ బై హిమ్. టీచర్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోండి, తర్వాత టీచర్ ద్వారా మీరు ఎక్స్ప్లాయిట్ అవ్వటానికి రెడీగా ఉండండి. అంతే తప్ప నేను టీచర్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తాను, నేను మాత్రం టీచర్కి ఏం ఇవ్వను, జరగదు. అది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఏ మ్యూచువల్ గివ్ అండ్ టేక్ రియాక్షన్. దీన్ని చూసుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా ఏం చెప్పాను చెప్పేస్తే క్లోజ్ చేసేద్దాం. పాయింట్స్ చెప్పంతే. వన్, నెక్స్ట్ ఆదర్శం, అందులోనే జీవిస్తావు 24 అవర్స్. తర్వాత ఎక్వైర్ నాలెడ్జ్, ఉపయోగించుకోవాలి, ఉపయోగపడదు, రెండూ ఉండాలి ఈక్వల్గా. నువ్వు 100% ఇంకోళ్ళకి ఉపయోగపడు, ఎదుటివాడు నీకు 100% ఉపయోగపడతాడు. ఈ నియమాన్ని మాత్రం ప్రపంచంలో ఎవడో మార్చలేడు. నువ్వు 10% ఉపయోగపడవు ఎదుటివాడికి, నీకు 10% వస్తుంది. అది సమ్ న్యాచురల్ లా, అది జస్టిస్. అది అక్కడ మాత్రం మనం ప్రకృతిని మోసగించలేము. అంచేత మనకి తప్పు అక్కడ జరుగుతుంది. నువ్వు చెప్పి అమ్మా ఇప్పుడు 4 పాయింట్స్. 1, కింద కూర్చొని నిటారుగా ఉండాలి. నీ లక్ష్యం ఎవరు అన్నది నువ్వు చాలా స్పష్టంగా రాయాలి. వాడే నువ్వు అయిపోతే నీ 24 అవర్స్ ఎలా ఉంటుందో నువ్వు రాయ. తర్వాత నాలెడ్జ్, ఎక్వైర్ నాలెడ్జ్. ఎవరిని ఉపయోగించుకోవాలో వాళ్ళకు ఉపయోగపడటం నేర్చుకోండి. అది ఎవరికి పడితే వాళ్ళకు కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి లైఫ్లో. దాన్ని చాలా చాలా భ్రష్టుపట్టినటువంటి స్థితి కాకా కొట్టడం. భ్రష్టుపట్టిన స్థితి అది మీకు ఎప్పుడూ ఉపయోగపడదు. అది కానీ అదే చేస్తాడు వాడు. ఎదుటివాడికి ఏది కావాలో అది మాట్లాడతాడు. అంతేగా, అదే చెప్తున్నాను నేను కూడా. కానీ ఆనెస్ట్గా చేయమంటున్నా. ఇప్పుడు మనం చేసే పనులన్నీ డిజానెస్ట్గా చేస్తున్నాం. అది చేసేదేదో మీరు ఆనెస్ట్గా చేయండి. మీరు పూర్తిగా ఉపయోగపడండి, ఎదుటివాడిని పూర్తిగా ఉపయోగించుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరిని ఏ లక్ష్యాన్ని సాధించటానికి మీరు ఉపయోగపడదలుచుకున్నారో, ఎలా ఉపయోగపడదలుచుకున్నారో రాయండి. ఫలానా వాడిని నేను ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటాం? ఏదో సినిమాలో చూశాను నేను, వాడు మార్నింగ్ వాక్ చేస్తాడు, గుర్తు రావటం లేదు. వీడికి 9 గంటలు లేవటం అలవాటు. మరి ఏం చేయాలి? వీడు బయట వాడిని కలుసుకోలేరు. హీఈస్ ఎ వెరీ బిజీ మ్యాన్. మార్నింగ్ వాక్ టైం అప్పుడే నువ్వు కలవడం వాడిని. అంచేది ఏం చేయాలి? ముందు నువ్వు మార్నింగ్ వాక్ అలవాటు చేసుకోవాలి. డైరెక్ట్ ఎవరు కలిస్తే వాడికి అనుమానం వస్తుంది. అంచేత వాడు ఎక్కడ నడుస్తున్నాడు, అక్కడ వీడు నడిచేవాడు, వాడికంటే చాలా సీరియస్గా సైంటిఫిక్గా. చివరికి ఏమిటి, ఆ మార్నింగ్ వాక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ కోటీశ్వరుడికి వాడికి తెలియని మెలకువలు వాకింగ్లో ఏవో వీడు చెప్పాడు. ఏ సినిమా గుర్తు రావటం లేదు. దట్ ఈస్ హౌ హీ ఎంటర్డ్. అంతే ఉపయోగపడ్డాడు కదా. తర్వాత వాడు ఉపయోగపడ్డాడు. వాడికి లాజిక్ అర్థం చేసుకోండి. జీవితాన్ని జీవించడం చేత కావటం లేదు మీకు. దేవుడు మీకు ఏమీ చేయడు. ఈ విధమైనటువంటి ఐడియాస్ ఇస్తాడు. కానీ ఐడియాస్ విని చాలా బాగున్నాయని వదిలేశారనుకోండి, నాకు ఆరోగ్యం బాగుంటే మాస్టరు మీరు నాకు చెప్పాలా ఏంటి? కథలు చెప్పకండి. మీరు ఎలా ఉన్నా అక్కడి నుంచే మొదలెట్టండి. మీ పరిస్థితులు మీరు మార్చుకుంటేనే మారతాయి తప్ప ఎవరి అనుగ్రహం వల్ల, ఎవరి ఆశీర్వాదాల వల్ల మారవు. కానీ ఎదుటివాడు ఉన్నటువంటి జ్ఞానం దాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. కానీ మేము మారం, మేము ఎక్కడున్నాం అక్కడే ఉంటాం, మీరు ఇచ్చేసేయండి బ్లెస్సింగ్స్. ఎవడు ఇవ్వలేడు, మీరు తీసుకోలేరు ఆ బ్లెస్సింగ్స్. తమాషా, అది సూర్యకిరణాలు వస్తూనే ఉన్నాయి. కానీ సోలార్ ఎనర్జీ ఎలా ట్యాప్ చేయాలో ఇంతవరకు ఎవడికి రాలే తెలియదు. ఇంతవరకు ఇంచేత సూర్యుడిని ఎక్స్ప్లాయిట్ చేయటం చేత కావటం లేదు. సూర్యుడిని మరి ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఇప్పుడు చెప్పిన లాజిక్ ఏంటి? సూర్యుడికి నువ్వు మరి నువ్వు సూర్యుడికి ఎలా ఉపయోగపడతావు? అదే లాజిక్, అదే యోగ విద్య అంటే. అంతకంటే ఏం లేదు. కానీ ఆ పరాకాష్ఠ ఎలా చెప్తుందో చెప్తున్నాను నేను. కానీ అదంతా ఇప్పుడు మనకు తెలియదుగా ఎలా ఉపయోగపడాలో. ముందు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు మీకు కావలసినటువంటి లక్ష్యానికి ఎలా ఉపయోగపడతారు. అర్థమైంది కదా? అనుమానం ఉందా ఎవరికైనా? ఇప్పుడు నువ్వు చెప్పి. మర్చిపోయాను నేను ఆర్డర్ రివర్స్ ఆర్డర్లో చెప్పు చూద్దాం. తల కిందరే చెప్పు. చివారు చెప్పింది మొదటి చెప్పి నేనే 10 సార్లు చెప్పుకుంటే గుర్తుంటుందని నిన్నే టెస్ట్ చేయటం లేదు. నేను నీకు గుర్తుందా లేదా చెప్పగలవా? చెప్పు. రైట్ రైట్, వెరీ గుడ్. రైట్. రైట్, వెరీ గుడ్. డీప్ బ్రీదింగ్ అలవాటు చేసుకుంటున్నావా? చెయ్యి. అదే అదే గొడవ, గుర్తు చేసుకోండి. చెప్పమ్మా, నా పక్కన నువ్వు చెప్తావా? విన్నావు కదా. మైక్ లేకపోయినా 10 మందికి వినేది వినిపించేటట్టు ముందు చెప్పడం అలవాటు చేసుకోవాలి. చెప్పు, తమ్ముడి మీద వాళ్ళ మీద కోపం వస్తే అరుస్తాయే? వెరీ గుడ్. అప్పుడు వెరీ గుడ్. బాగా చెప్తుంది కదా. పేరేంటమ్మా? గుడ్. కరెక్ట్. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకో, మనం హెల్ప్ చేస్తాం ఎవరికి? మనకు ఉపయోగపడే వాళ్ళకి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూర్చోకండి. తర్వాత మీరు పెద్దవాళ్ళు అయ్యాక, మీరు ఒక స్థితికి వచ్చాక అప్పుడు ఆ పాయింట్. అది తప్పని నేను అంటలేదు, కానీ అది మాత్రం చేయకండి. నువ్వు ఎంతమందికి హెల్ప్ చేయగలవు? అందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చేయలేవు కదా. అంచేత నీకు లక్ష్యం ఒకటి ఉంది, ఆ లక్ష్యం దగ్గరికి మీకు కొంతమంది వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళగలరు అనుకుంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయటం మొదలెట్టండి. మెల్లమెల్లిగా వాళ్ళ ద్వారా మీకు ఆటోమేటిక్గా హెల్ప్ వస్తుంది. అర్థమైంది కదా? నువ్వు మనకు ఉపయోగపడే వ్యక్తులు ఎవరు, వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడగలం? ఇక్కడ వీటన్నిటిలోనూ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఐడియల్, ఆదర్శం. అది చాలా ఇంపార్టెంట్. అది క్లియర్గా లేదు. మంచి జరగాలి, ప్రజలందరికీ మంచి జరగాలని నేను ప్రార్థన చేసేస్తున్నా మాస్టర్. ఏమి జరగదు, మంచి ఏంటో తెలియకుండా ఎండాగా ఉండకూడదు, చల్లగా గాలి విసిరి వర్షం కురిసేయాలని నువ్వు ప్రార్థన చేయటం మొదలెట్టావు అనుకో, గంధని గంధలో దింపిందని అవుతావు. ఎందుకంటే ఎండాకాలం ఎండగా ఉండాలి. ఎండాకాలం ఎండగా ఉంటేనే తర్వాత నేల కరెక్ట్గా పగిలి రాబోయేటటువంటి అగ్రికల్చర్ దానికి కరెక్ట్గా ఉంటుంది. అందుకని నాలెడ్జ్ ఉండాలి. మన ప్రార్థనలు ఫలించబోవటానికి కారణం అదే. నువ్వు ఏం ప్రార్థిస్తున్నావో నీకే తెలీదు, భలే ప్రార్థిస్తాం మనం. మన ప్రార్థనలలో పటుత్వం లేకపోవటానికి కారణం అదే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. దీని మీద మీరు హెడ్డింగ్స్ పెట్టి ఎవరికి వాళ్ళు రాయండి. రాసేసాము అనుకున్న తర్వాత ఆ ఆదర్శంలో టైం టేబుల్ ఏమని చెప్పాను కదా, అక్కడ మానసిక స్థితి కూడా రాయాలి. వాడు టిఫిన్ తింటాడు, ఏ మానసిక స్థితిలో తింటాడో మీరు రాయాలి. లెక్చరర్ ఉన్నాడు అనుకో, క్లాస్కి వెళ్ళాలి వాడు, ఏం ఆలోచిస్తూ తింటాడు? ఐడియా ఉంది కదా. అలా నువ్వు అనుకున్నటువంటి ఓ ఆదర్శమూర్తి అయినటువంటి ఆ వ్యక్తి టిఫిన్ చేసినప్పుడు ఎలా చేస్తాడు, నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తాడు, ఖాళీ టైం ఉంటే వాడిది. ఖాళీ టైం మన ఆదర్శంగా పెట్టుకుంటే గ్యారంటీగా వాడికి ఖాళీ టైం ఉండదు పాపం. చేత ఖాళీ టైం ఉంటే ఆ ఖాళీ టైంలో వాడి మనస్సులో ఏ ఆలోచనలు ఉంటాయో మీరు ఆలోచించండి. అర్థమైంది కదా. తింటాడు, పడుకుంటాడు,
అది కాదు నేను కోరుకునేది. ఆ మీరు ఆ మానసిక స్థితిని విజువలైజ్ చేయగలగాలి, రైట్? దీనికి ఏమేం చేస్తాం మనం? ఐదు చెప్పేయండి. పంచ పూజోపచారం, ప్యూరిటీ అంటే ఐడియల్ గురించి మీరు రాస్తున్నప్పుడు మిగతా ఆలోచనలన్నీ పక్కన పడేసేయాలి. కేవలం ఐడియల్ స్థితిలోకి వెళ్ళినప్పుడు వాడు ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు, ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అదే ఆలోచించేటటువంటి మానసిక స్థితి ముందు తెచ్చుకోవాలి. తెచ్చుకోగానే ఏం చేయాలి, వాడి మనస్సు, వాడి వాక్, వాడి ఆచరణలు ఎలా ఉంటాయి, అది ఆచమనం. తర్వాత వాడి బుర్రలోకి ఎలాంటి ఆలోచనలు దిగుతూ ఉంటాయి, శిఖాబంధనం అయింది. తర్వాత ప్రాణాయామం, డీప్ బ్రీదింగ్ ఎలా చేస్తాడు, యాక్షన్స్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎలా పనిచేస్తాయి. అంచేత పంచపూజ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందమ్మా నాకు. అదేదో పూజలు దేవాలయాల్లో చేసేదే కాదు, సరేనా? రైట్. కరేష కళ్ళు మూసుకుని సైలెంట్గా కూర్చొని డిస్కస్ అయిపోతాం. డీప్ బ్రీదింగ్ మీ ఇష్టం, ఎన్నిసార్లు చేతుర్చుకుంటే ఎన్నిసార్లు చేసుకోండి. మీరు మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నేను ఉండను ఇక్కడ, అది